Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Namo Vishnu Padaya Krishna Prasthaya Bhutale Shrimati Bhaktivedanta Swami Niti Namine Namaste Saraswati Deva Gauravani Pracharane Nirvishesha Shunyavari Paschacha Desha Tarane Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadada Shivasati Gaur Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 7, Verse 42. Yeah. Antarhitaschastirajangameshu.
Antarhitaschastirajangameshu.
Brahmatma bhavena samanvayena.
Brahmatma bhavena samanvayena.
Vyaptavya. Vachedam asangam atmano.
Yapta vyavachedam asangam atmano.
Munir navastvam avitatasya bhavayet.
Munir navastvam vitatasya bhavayet.
Anuvadam. Muni bhautika dehamanandu vasinchune tanu vishuddhatmanani tappaka eruguvelenu. Atle atma sthavaramulu jangamulu anidi rendu rakamulaku roopamulandu ప్రవేశించుననియు ఆ విధముగా వ్యక్తిగత ఆత్మలు సర్వవ్యాపి అయి ఉన్నారనియు తప్పక గాంచవలెను. ఇంకను దేవదేవుడు పరమాత్మ రూపమున ఒకే సమయములో అన్నింటి యందును నెలకొనియుండునని ముని దర్శించవలెను. ఆత్మ పరమాత్మ రెండింటిని ఆకాశముతో పోల్చుట ద్వారా ఎరుగవచ్చును. ఆకాశము సర్వత్రా విస్తరించియున్నను సమస్తము దానియందే స్థితమయ్యున్నను అది దేనితోనూ కలవదు, దేనిచేతను విడగొట్టబడదు.
Purport, although the air exists within the sky or space is different from air. Even in the absence of air, space or sky is present. All material objects are situated within space and within the vast material sky. But the sky remains undivided, and although accommodating all objects never actually mixes with anything in the same way, one can understand the situation of both the individual soul and the super soul. The individual soul is all-pervading because there are innumerable jivatmas which enter within all things. Yet, as confirmed in Vedic literature, each individual atma remains infinitesimal. The Svetasvatar Upanishad states, when the upper point of a hair is divided into 100 parts, and again each such parts is divided into 100 parts, each such part is the measurement of the dimension of the spirit soul. The same is stated in Srimad Bhagavatam. There are innumerable particles of spiritual atoms which are measured as 1/10,000th of the upper portion of the hair. The Supreme Personality of Godhead, however, is all-pervading because He Himself is personally present everywhere. The Lord is known as Advaita, or indivisible. Thus, the same unique personality of God exists everywhere, just like the sky, and yet is not attached to anything, although everything is resting within Him. The Lord Himself has confirmed this analysis of His all-pervasiveness in the Bhagavad Gita. As the almighty wind blowing everywhere always rests in ethereal space, know that in the same manner, all beings rest in me. Therefore, although both the jiva and the super soul are said to be all-pervading, it should be remembered that there are innumerable individual jiva souls, whereas there is only one Supreme Personality of Godhead. The Lord is always supreme, and one who is actually a thoughtful sage never doubts the supreme position of the Lord.
భాష్యం. వాయువు ఆకాశమునందే స్థితమైన ఉన్నప్పటికీ ఆకాశము వాయువుకు భిన్నమైనది. వాయువు యొక్క అభావమునందును ఆకాశము నిలిచి ఉండును. వాయువు లేనప్పటికీ కూడాను ఆకాశము నిలిచి ఉంటుంది. భౌతికమైన వస్తువులన్నీ కూడా దిగంతరమునందు లేదా ఈ సువిశాలమైనటువంటి భౌతిక ఆకాశమునందునను ఆకాశము అవిభాజ్యమై ఉంటుంది. సమస్త వస్తువులను తనలో నింపుకొని ఉన్నను, నిలుపుకొని ఉన్నను, అది వాస్తవానికి దేనితోనూ కలవదు. అదేవిధంగా మనం వ్యక్తిగత ఆత్మ, పరమాత్మ ఇరువురి స్థితిని కూడా తెలుసుకునవచ్చును. అసంఖ్యాకమైనటువంటి జీవాత్మలు ఉన్న కారణంగా వ్యక్తిగత ఆత్మ సర్వవ్యాపితమై ఉంటుంది. జీవాత్మలు సకములందును సకలమునందును ప్రవేశించును. అయినా వేదవాంగ్మయనందు ద్రోపరచబడినట్లుగా వ్యక్తిగత ఆత్మ అతి సూక్ష్మమైనటువంటిది. శ్వేతాశ్వత ఉపనిషత్తు ఈ విధంగా పలుకుచున్నది. బాలాగ్ర శతభాగస్య శతదా కల్పితస్య భాగో జీవస విజ్ఞేయ సచానంత్యాయ కల్పతే. కేశ అగ్రాన్ని 100 భాగాలుగా విభజించి తిరిగి అందులో ఒక్కొక్క భాగాన్ని మళ్లీ 100 భాగాలుగా విభజించినట్లయితే అట్టి ఒక భాగ పరిమాణాన్ని ఈ ఆత్మ కలిగి ఉన్నది. ఇదే విషయం శ్రీమద్ భాగవతంలో ఈ విధంగా చెప్పబడింది. కేశాగ్ర శతభాగస్య శతాంశ సాదృశ్యాత్మక జీవసూక్ష్మ స్వరూపోయం సంఖ్యాతీతో హి చిత్కణ. కేశాగ్రం యొక్క 10,000 వంతు పరిమాణం గల ఆధ్యాత్మిక అణువులు అసంఖ్యాకములుగా ఉన్నవి. ఆయనను దేవదేవుడు స్వయంగా సర్వత్రా నిలిచినందున అతడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. భగవానుడు అద్వైత అవిభాజ్యుడు అని తెలియబడినాడు. అదేవిధంగా అదే అద్వితీయమైన భగవానుడు ఆకాశం వలె సర్వత్రా నెలకొని ఉన్నాడు. సమస్తము యందు ఈ సమస్తము తనయందే స్థితమయ్యున్నను భగవంతుడు దేనితోనూ కూడాను లిప్తుడు కాడు. తన సర్వవ్యాపకత యొక్క ఈ విశ్లేషణను స్వయంగా భగవానుడే భగవద్గీతను దృఢపరచబడి ఉన్నాడు. యదాకాశస్తో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తదా సర్వాణి భూతాని మత్స్యాని చుపదారయ. సర్వత్రా వీచేటువంటి ప్రచండ వాయువు సదా ఆకాశమునందే స్థితిని కలిగి ఉన్నట్లుగా ఈ సృజించబడినటువంటి సకల జీవులన్నీ నాయందే స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపము. కనుక జీవాత్మ, పరమాత్మ ఇరువురు కూడా సర్వవ్యాపి అని చెప్పబడినప్పటికీ వ్యక్తిగత జీవులు అసంఖ్యాకులు కాగా పరమాత్ముడు ఒక్కడేనని గుర్తుంచుకోవాలి. భగవానుడు సర్వదా పరమోన్నతమైన వాడు. నిజంగా ముని అయిన వాడు భగవంతుని యొక్క ఈ పరమోన్నతమైనటువంటి స్థితిని ఎన్నడనూ కూడా శంకించడు.
Okay, so this is a verse describing a thoughtful sage or a muni.
ఇక్కడ ఈ శ్లోకం ముని యొక్క స్థితిని గురించి మనకు తెలియజేస్తుంది.
And of course this whole section is describing to Uddhava, Krishna describes to Uddhava a person who is spiritual in general.
ఇక్కడ ఈ భాగం అంతా కూడా ఇదేమిటంటే శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చేసేటువంటి ఉపదేశం, పూర్తిగా ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఉపదేశం.
Vishwa Chakravarti Thakur explains that actually parts of the Bhagavatam glorify the impersonal aspect of Brahman.
Vishwa Chakravarti Thakur varu cheptunnaru భాగవతంలో కొన్ని భాగాలు ఉన్నాయంట, అవి భగవంతుని యొక్క నిరాకార బ్రహ్మం యొక్క వైభవాన్ని కీర్తిస్తున్నాయంట.
So we'll find in the third canto Kapila Dev dedicates 3 chapters to Jnana, and here in the 11th canto again Krishna speaks to Uddhava, and I think about 3 chapters are also dedicated to the Jnana or the impersonal aspect of the Lord.
మీరు గమనిస్తే భాగవతం 3వ స్కందంలో కపిల దేవుడు ఆయన కొన్ని అధ్యాయాల్ని, దాదాపు 3 అధ్యాయాల్ని జ్ఞానానికి అంకితం చేస్తున్నాడు. మళ్ళీ 11వ స్కందంలోకి వస్తే ఇక్కడ కూడా కృష్ణుడు ఉద్ధవునికి చేసేటువంటి ఈ ఉపదేశాల్లో కొన్ని అధ్యాయాల్ని జ్ఞానానికి అంకితం చేస్తున్నాడు అన్నమాట.
Why would Krishna speak about Jnana and why would Kapila Dev, who was an avatar of the Lord, speak about all this impersonal aspect?
ఎందుకు ఈ జ్ఞానం గురించి శ్రీ కృష్ణ భగవానుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? జ్ఞానం యొక్క అవసరం ఆయనకి చెప్పాల్సినటువంటి ఆగత్యం ఏమున్నది? మన కపిల దేవుడు, ఆయన కూడా భగవంతుని అవతారం, భగవంతుని అవతారం అయి ఉండి నిరాకార బ్రహ్మ జ్ఞానం గురించి మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఏమున్నది?
సో Vishwa Chakravarti Thakur points out that actually mukti or that impersonal aspect is also one of the topics of the Bhagavatam. There are 10 topics, so mukti is one of the subject matters.
దానికి విష్ణు చక్రవర్తి ఠాకూర్ వారు వివరణ చెప్పారు ఏమిటంటే ముక్తి లేదా ఈ నిరాకార బ్రహ్మ ఐక్యమైనటువంటిది ఏదైతే ఉందో చూసారా, ఆ నిరాకార బ్రహ్మ సాహిత్యం అనేటువంటిది కూడా భాగవతం యొక్క 10 అంశాలలో ఒక అంశం కాబట్టి ఆ అంశాన్ని ఈ విధంగా ప్రస్తావించబడ్డాయని చెప్పేసి అన్నారు.
Of course, the word mukti can also be used in a personal way. Usually we use it in an impersonal way. That is, mukti means attaining or merging into impersonal Brahman.
అయితే ముక్తి అనేటువంటి పదాన్ని మనం ఇక్కడ సాకార భావంలో కూడా ఉపయోగించవచ్చు. కానీ మామూలుగా సామాన్యంగా ముక్తి అనే మాటను ఎప్పుడు కూడా నిరాకార సాయుధ్యం పేరుతో నిరాకార భావనకే ఉపయోగిస్తూ ఉంటారు.
But mukti can also be used to mean to enter into the spiritual world, to get a spiritual body, etc. So there are, you know, the five types of mukti.
కానీ ముక్తి అనేటువంటి మాటని యథార్థంగా మనం సాకార భావంతో మనం దానిని అవగాహన చేసుకుని ఆధ్యాత్మిక దేహాన్ని పొంది ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించడం అనేటువంటి దానిలో కూడా ఉపయోగించవచ్చు. ఆ విధంగా ఐదు రకాల ముక్తులు ఉన్నాయని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం.
But then again we have the 10th topic of the Bhagavatam, Asraya, which means Bhagavan Krishna. So that's the ultimate goal for the devotee. So that's the real mukti.
ఇప్పుడు కానీ నిజమైన ముక్తి ఏది? భాగవతంలో చిట్ట చివరి 10వ అంశం ఏమిటంటే ఆశ్రయం. కృష్ణుని యొక్క ఆశ్రయాన్ని తీసుకోవడం అనేటువంటిది భక్తులకి సర్వోత్కృష్టమైనటువంటి ముక్తి.
So anyway, Vishnu Chakravarti points out the 11th canto has a prominence of the discussion of mukti in the impersonal aspect.
Aithe Vishnu Chakravarti varu em chesarante ikkada 11th skandam yokka amshalanni kuda prastavinchetappudu ee konni bhagalalo nirakara mukti ki sambandhinchinatundi vishayalu cheppabaddayi ani cheppi deeniki ayana chepparu pradhanyatanistu cheppukocharu.
Of course we can also say, well, if Bhagavatam is supposed to be the highest literature and is dedicated to Krishna, why discuss Brahman at all?
మనం అనొచ్చు భాగవతం అనేటువంటిది సర్వోత్కృష్టమైనటువంటి గ్రంథం, ఇది శ్రీకృష్ణుడికి అంకితం చేయబడ్డ గ్రంథము, దీనిలో ఎందుకు నిరాకార బ్రహ్మం గురించి చర్చ జరిగింది అని మనం అనొచ్చు.
We could also say, why have 10 topics? Why not have one topic, Asraya Krishna? Just have 10th canto, nothing else.
మరి అలానే ఇంకో మాట కూడా అనొచ్చు, భాగవతంలో 10 అంశాలు ఎందుకు ప్రస్తావన జరగాలి? మొత్తానికి సారాంశం ఏంటంటే ఆశ్రయాన్ని ఒకటే కదా, ఆ ఒక్కటే చెప్పేస్తే సరిపోయిండేది కదా, అంటే భాగవతం 10వ స్కంధం ఒకటే భాగవతం మొత్తానికి సరిపోయిండేది కదా అని మనం అనొచ్చు.
Well, we also know that Bhagavatam presents the idea that there's nothing wrong with Brahman because it is an aspect of the Supreme Lord. Brahman, Paramatma, and Bhagavan are all part of one entity.
Kani manam ardham chesukovalsindi entante Bhagavatamlo enduku nirakara brahma prastavana kuda undre ante నిరాకార బ్రహ్మం అనేటువంటిది అదేదో పొరపాటుదేం కాదు, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి విభూతులలో ఇవన్నీ కూడాను భాగాలు అనమాట. నిరాకార బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు, ఈ మూడు కూడాను ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి విభిన్నమైనటువంటి అంశాలు.
However, the Bhagavatam also shows that the Bhagavan aspect is supreme and it includes the Brahman as a minor factor or portion.
అందుకనే భాగవతం ఏం చేస్తుంది, పరతత్వం యొక్క ఈ మూడు దశల్ని చెప్తుంది, చెప్తూ భగవత్ సాక్షాత్కారం అనేటువంటిది సర్వోత్కృష్టమైనటువంటి దశగా చెప్తూ నిరాకార బ్రహ్మ సాక్షాత్కారం అనేది చాలా చిన్నది అల్పమైనటువంటిది అని చెప్పేసి తెలియజేస్తుంది.
But this statement of the Bhagavatam that Brahman and Paramatma and Bhagavan are all one resolves the issue, or they would say the controversy within scriptures which argue that Brahman is supreme or Bhagavan is supreme.
పరతత్వం యొక్క భగవాను, పరమాత్మ, అదేవిధంగా నిరాకార బ్రహ్మ, ఈ మూడు కూడాను ఒకటే అని చెప్పేసి ఒకే వ్యక్తికి సంబంధించినవి అని చెప్పి చెప్పేసేటువంటి ఈ అంశం ఏదైతే ఉందో ఇది ఒక పెద్ద సమస్యను పరిష్కరిస్తుంది. ఏమిటో సమస్య అంటే, కొద్దిమంది నిరాకార బ్రహ్మమే సర్వోత్కృష్టమైందంటారు, కొద్దిమంది భగవాన్ సాక్షాత్కారం సర్వోత్కృష్టమైందంటారు. అదంతా లేకుండా ఆ సమస్యను పరిష్కారం చేసేది ఇది.
So some acharyas will argue that Brahman is nonsense, doesn't exist.
కొద్దిమంది ఆచార్యులు ఏమంటారంటే అసలు నిరాకార బ్రహ్మం అనేటువంటిది లేదు, అది అసలు వ్యక్తమే కాదు అని చెప్పంటారు.
It's not possible to have a conscious entity that's conscious of nothing.
ఎందుకంటే ఇప్పుడు చైతన్యమే లేనటువంటి స్థితి నుంచి చైతన్యం కలిగినటువంటి జీవులు రావడం అనేటువంటిది ఎలా సాధ్యం అవుతుంది, కాదు అంటారు.
So therefore the argument is Brahman actually means Bhagavan. So there's no Brahman which is completely devoid of activities, qualities or form or knowing things.
కాబట్టి నిజంగా అక్కడ బ్రహ్మన్ అనేటువంటి పదం వచ్చినప్పుడు అక్కడ యథార్థంగా భగవాన్ అనేటువంటిది అర్థం వస్తుంది. పరబ్రహ్మ అంటే అక్కడ భగవాన్ అనే అర్థం వస్తుంది. ఎందుకనంటే నిరాకార బ్రహ్మానికి రూపం లేదు, గుణాలు లేవు, చైతన్యం లేదు, ఏమీ లేని చోటు నుంచి చైతన్యం కలిగినటువంటి జీవులు ఉత్పత్తి అవడం అనేటువంటిది జరగదు. కాబట్టి నిరాకార బ్రహ్మం అనేటువంటిది లేదు, ఎక్కడైనా సరే ఆ విధంగా బ్రహ్మన్ అనేటువంటి పదం వినిపించిందంటే అది భగవంతునికి సంబోధించినట్టే అని చెప్పి అంటారు.
So the Bhagavatam resolves the issue and says, yes, Brahman is real. It's in scriptures. That impersonal aspect is there. But it's only a minor aspect of Bhagavan.
కానీ భాగవతం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందంటే అలా కాదు, నిరాకార బ్రహ్మం అనేటువంటిది ఉంది, కానీ అదేమిటేనంటే భగవంతుని యొక్క ఒక అల్పమైనటువంటి విభూతి మాత్రమే తప్ప అదేమి ఉత్కృష్టమైనటువంటిది కాదు అని చెప్పి స్పష్టంగా చెప్తుంది అన్నమాట.
And to give a material example of the relationship between them, we have the sun god, the sun, and the sunlight.
దానికి ఒక భౌతికంగా మన అవగాహనకి అర్థమయ్యేటువంటి విధంగా ఉదాహరణ కూడా ఏం చెప్తారు అనంటే, సూర్యుడు ఉండేటువంటి సూర్యమండలము, సూర్యదేవుడు, సూర్యమండలము, సూర్యరశ్మి.
And the sunlight is like the sun with heat and light, etc. But it doesn't have a particular form.
ఇప్పుడు సూర్యరశ్మి వస్తుంది, సూర్యకాంతికి ఉష్ణం ఉంది, వెలుతురు ఉంది. మనం సూర్యకాంతి పడినప్పుడు సూర్యుడే అంటాం, కానీ సూర్యుడిలాగా దీనికంటూ ఈ సూర్యకాంతికి ఒక రూపం అంటూ ఏమీ లేదు. సూర్యుడికి రూపం ఉన్నట్టుగా సూర్యకాంతికి రూపం లేదు.
Or another way of explaining it is that the Brahman is simply a realization of Bhagavan minus all of his shaktis.
ఇంకా చెప్పాలంటే నిరాకార బ్రహ్మ సాక్షాత్కారం అంటే ఏంటో తెలుసా? భగవంతుడు మినహాయించి భగవంతుని యొక్క శక్తులన్నిటినీ కూడాను సాక్షాత్కారం పొందడం, అది నిరాకార బ్రహ్మ సాక్షాత్కారం. అంటే భగవానుడు భగవత్ సాక్షాత్కారం ఒక్కటి మినహాయించి భగవంతుని శక్తులన్నింటినీ కూడా సాక్షాత్కరింపు చేసుకోవడం.
Or another way of saying is we realize the Supreme Lord in the most general way of all.
ఇంకా చెప్పాలంటే దేవాది దేవుని భగవంతుణ్ణి సామాన్యమైనటువంటి మామూలు రీతిలో సాధారణమైన రీతిలో మనం సాక్షాత్కారం పొందడం, దాన్ని కూడా నిరాకార బ్రహ్మ సాక్షాత్కారం అంటాం.
As if seeing a person from half a mile away, you can see something there, but we don't quite know what it is, but it's something definitely.
Etla ante konni kilometers dooram nunchi oka vyakti nilabadi ikkada chustunnadu, edo kanapadutundi, adento spashtanga avagahan ledhu, edo kanapadutundi ante.
So we know something exists, we don't know exactly what it is. It could be animal, human being, could be a form, could be a mirage, we don't know what it is. Something is there. So that's Brahman, something spiritual exists.
ఇప్పుడు అది ఎలా అంటే చాలా దూరం నుంచి మనం చూస్తున్నాం అక్కడ ఏదో ఉంది, ఆ ఏదో ఉంది అనేటువంటిది ఏంటో నాకు తెలియదు, అదేనా మనిష పశువా జంతువా జింక ఏమో నాకు తెలియదు అసలు, కానీ ఏదో ఉంది అనేది మాత్రం తెలుస్తుంది, అది నిరాకార బ్రహ్మ సాక్షాత్కారం అంటే.
సో ఇన్ స్పిరిచువల్ సాధన when we first begin to understand not the body, etc., we also have a very general concept of what I am, I'm atma, it's something spiritual.
ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధనలో మనం ప్రారంభ దశలో ఉన్నప్పుడు నేను ఈ శరీరం కాదు అని ఇలాంటివి మనం అనుకుంటూ ఉన్నప్పుడు ఒక సామాన్యమైన అవగాహన మనకు కూడా ఏముండాలి అంటే నేను శరీరం కాదు కానీ నేను ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిని.
And if we concentrate on this, I'm not the body, I'm Atma, I'm completely different from the material body, we can attain liberation or mukti.
ఇప్పుడు ఇదే విషయాన్ని పూర్తిగా మనం దృష్టి లగ్నం చేసి నేను శరీరం కాదు శరీరంలో ఉన్నటువంటి జీవుడిని, ఈ జీవుడికి శరీరం అనేటువంటిది ఆపాదించబడింది అనేటువంటి ఈ విషయం మీద మనం పూర్తిగా దృష్టి పెట్టామనుకోండి, దానివల్ల మనకి ముక్తి అనేటువంటిది వస్తుంది.
So when we realize Atma, it is actually equivalent to realizing Brahman. That's our concept. So Atmagyan and Brahmagyan are more or less synonymous.
Andugane neeni shariram kaadu shariramulo undetuvanti jeevunni ledha aatmanu ani cheppi sakshatkarimpa chesukodamu nirakara brahma sakshatkaram pondadam anetundidi ee rendu kudanu ante nirakara brahma sakshatkaram brahma gnanam gaani ee aatma gnanam gaani ee rendu kudanu cheppalante eka sthayilo unnatuvanti sakshatkaralaga cheppochu.
So we often talk about self-realization, which is actually Atmagyan.
Manu tarachuga cheptuntam kada atma sakshatkaram ani cheppantu untam ante atma gnanam gurinchi maatladutunnam.
So it is good in one aspect because it's non-material.
Oka rakamga idi manchide anali endukante adi bhautikam kaadu kabatti.
It's also popular with people in the modern world.
Adunadana prapanchana kuda ee maata ekkuvaga ప్రాధాన్యత సంతరించుకొని ఉందన్నమాట ఆత్మ సాక్షాత్కారం అంటూ ఉంటారు.
They don't like to hear the word God.
ఎక్కువగా భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉండదు.
However, there's also a danger in the Atmagyan concept because it leads to the Brahman concept, which means ultimately we just merge in Brahman and we don't realize Bhagavan.
ఈ ఆత్మజ్ఞానంలో ఒక ప్రమాదం ఉందండి. ఏమిటో ప్రమాదం అని అంటే, ఎప్పుడు ఆత్మజ్ఞానం అని చెప్పేసి దీనిలోనే పడిపోయాడు అనుకోండి, చివరికి ఇతను పోయి నిరాకార బ్రహ్మజ్యోతిలో ఐక్యం కావాల్సి వస్తుంది. అక్కడ ఆ నిరాకార బ్రహ్మజ్యోతిలో ఐక్యం అని అంటే అది భగవత్ సాక్షాత్కారానికి దూరంగా ఉంది కాబట్టి చివరికి ఇది ప్రమాదంతో కూడిన విషయమే.
And we see in the modern world many people may be interested in self realization or understanding I'm not the body, but they won't go that other step and realize or accept the idea of a god besides the atma.
ఇప్పుడు బయట ప్రపంచంలో అధునాతన ప్రపంచంలో కూడా ఎవరో కొద్దిమంది ప్రజలు ఉంటారు, నేను శరీరం కాదు, శరీరంలో ఉన్న ఆత్మనని అర్థం చేసుకోవాలని, ఆత్మ సాక్షాత్కారం పొందాలని ఆసక్తి ఉండేవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, భగవత్ సాక్షాత్కారం మనం పొందవలసి ఉంది, దాన్ని అంతగా వాళ్ళు ఇష్టపడరు, ఆసక్తి చూపించరు.
సో ఇఫ్ వి లిమిట్ ఆర్సెల్ఫ్ టు ఆత్మజ్ఞాన్, బేసికల్లీ వి బికమ్ బ్రహ్మవాదీస్ ఆర్ వాటెవర్ లైక్ దట్, వి ఇమర్జ్ ఇన్ బ్రహ్మన్.
ఈ ఆత్మజ్ఞానంతోనే మనం మనల్ని పరిమితం చేసేసుకుందాం అనుకోండి, దానివల్ల ఏమైపోతుందంటే మనం బ్రహ్మవాదులుగా తయారవుతాము, ఎక్కువగా ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుతుంటాం.
So this verse is very interesting because it says Brahma Atma Bhava. So it's kind of equated Brahma with Atma in one sense. So we could interpret this as simply I am Brahman.
ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అని చెప్పాలి. బ్రహ్మ ఆత్మభావం, ఇతనికి ఆత్మజ్ఞానం ఉంటుంది, ఈ ఆత్మజ్ఞానంతో ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటాడు, చివరికి నేనే ఆ బ్రహ్మాన్ని అని చెప్పేసి అక్కడికి వచ్చేస్తాడు.
And we can interpret the whole verse as meaning that simply I understand I am Brahman and I'm spread everywhere, I have no divisions and I'm completely untouched by anything in the material world like the sky.
చివరికి ఏమైపోతాడండి ఇతను, ఈ ఆత్మజ్ఞానాన్ని ఆ బ్రహ్మ జ్ఞానంతో ఏకీభం చేసుకుని నేనే ఆ బ్రహ్మాన్ని అనేసి, ఎప్పుడైతే నేనే ఆ బ్రహ్మమును అన్నాడు, నేను బ్రహ్మాన్ని కాబట్టి నేను మొత్తం ఈ సర్వత్రా నేనే వ్యాపించి ఉన్నాను, నేను దేని చేత కూడా వాయువులాగా అంటబడకుండా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు.
Of course, then we can ask, well, why would Krishna speak impersonal philosophy to Uddhava?
ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఈ నిరాకార బ్రహ్మ తత్వం గురించి కృష్ణుడు ఉద్ధవుడికి ఎందుకు చెప్తున్నాడు?
And one answer is, of course, that the Bhagavatam is spoken in such a way that you can get whatever you want out of it.
ఒకటేంటంటే, ఈ భాగవతం అనేటువంటి ఏ విధంగా చెప్పబడిందంటే, అందరి దృష్టిని కూడా ఆకర్షించేటువంటి విధంగా చెప్పబడింది.
If you want to get impersonal philosophy, you can get it.
అందుకని నిరాకార తత్వం నీకు కావాలంటే అది కూడా ఈ భాగవతంలో నీకు దొరుకుతుంది.
And if you want material philosophy, you can also get that out of Bhagavatam.
భౌతికమైన తత్వం కావాలంటే కూడా అది కూడా నీకు భాగవతం నుంచి లభ్యమవుతుంది.
But if you want the highest truth, that is Bhagavan Krishna and Rasa, you can also get that.
సర్వోత్కృష్టమైన సత్యం నీకు కావాలని, భగవంతుడు కృష్ణుడు గురించి, ఆ కృష్ణ సంబంధమైనటువంటి విషయాల గురించి, ఆ కృష్ణుని యొక్క సంబంధ రసాల గురించి నీకు కావాలంటే అది కూడా భాగవతంలో దొరుకుతుంది.
So Bhagavatam is like a desire tree and whatever you want you can get from it.
Bhagavatam elanti ante kalpavrukshanam lantidi, ni evariki evariki em kavalante adi istund anamata.
And of course Krishna is also like that. Nama Chintamani Krishna, the name, the holy name, and Krishna are also like Chintamani. You can get whatever you want out of them.
And Krishnudu kuda alanti vade, Krishna naamam kuda alantide. Nama Chintamani Krishna ante కృష్ణుడు, కృష్ణనామం కూడా అంతే. నిజంగా మనం ఏం కావాలంటే అది వాళ్ళ దగ్గర నుంచి పొందవచ్చు, నామం నుంచి కానీ, కృష్ణుడి నుంచి కానీ.
యూ కెన్ గెట్ మెటీరియల్ బెనిడిక్షన్స్ ఫ్రమ్ కృష్ణ ఆర్ భక్తి ఆర్ ద హోలీ నేమ్ ఆర్ ద భాగవతం.
కృష్ణుడి దగ్గర నుంచి మనం భౌతికమైన ప్రయోజనాలు పొందొచ్చు, భక్తి పొందొచ్చు, భాగవతాన్ని పొందొచ్చు, దివ్యనామాన్ని పొందొచ్చు, ఏదైనా కానీ.
యూ కెన్ గెట్ ముక్తి,
ముక్తిని కూడా పొందొచ్చు.
ఆర్ యూ కెన్ గెట్ ప్రేమ అండ్ కృష్ణ.
లేదు, ప్రేమనే పొందొచ్చు, ఇవన్నీ ఏంది, కృష్ణుడినే పొందొచ్చు.
So in other words, the Bhagavatam is such a work, it's like non-different from the Supreme Lord, so therefore it has many faces, many different appearances for different people.
Mari Bhagavataniki Bhagavantaniki vyathyasam ledu kada, andukane Bhagavantudu lagane ee Bhagavatam kudanu vibhinnamainatuvanti mukhalu kaligi undi. So vibhinnamainatuvanti vyaktulu evaraithe unnaro vaallu kavalsinatuvanti prayojanalu indulo unnayi anamata.
It's also, the Bhagavatam is also compared to, besides being a desire tree, the highest fruit on the desire tree, it is also compared to Mohini Avatar.
Alane ee Bhagavatam anetundi indada manam cheppam sarvotkrushtamainatundi kalpavrukshamu lantidi ani cheppanam. Kalpavruksham ante korinatundi korikalanu tirchutu untundi. Alane inka cheppalante ee Bhagavatanni Mohini Avataram tho polchochu.
So Mohini Avatar was a form of a woman who was very very beautiful and bewildering.
మోహిని అవతారం అని అంటే భగవంతుని యొక్క ఒక స్త్రీ అవతారం, అది చాలా అద్భుతంగా అందంగా ఆకర్షణీయంగా అందరినీ భ్రాంతించే విధంగా ఉండేటువంటి అవతారం అది.
So she used her bewildering power to fool the demons.
మోహిని ఏం చేసింది అంటే తన యొక్క భ్రాంతిమయ శక్తిని, భ్రాంతి చెందించేటువంటి ఆ శక్తిని ఉపయోగించి రాక్షసులందరినీ కూడా బోల్త కొట్టించింది.
So the demons had the amrita, the nectar.
అప్పుడు ఎందుకంటే రాక్షసులు ఏం చేస్తారంటే వాళ్ళు అమృతం లాక్కున్నారు.
And Mohini approached the demons.
మోహిని ఏం చేసింది రాక్షసుల దగ్గరికి వెళ్ళింది.
And when the demons saw Mohini, they became bewildered.
రాక్షసులు ఎప్పుడైతే మోహిని చూసారో భ్రాంతి చెందారు.
They said, oh, she's very beautiful.
బాబలే అందంగా ఉంది అనుకున్నారు.
And she's coming towards us.
అందంగా ఉంటే ఏంటి, మన దగ్గరికి వస్తుంది.
She likes us.
మనల్ని ఇష్టపడినట్టుంది.
So we should please her.
మనం ఇష్టపడిందంటే మరి మనం కూడా ఆమెను సంతృప్తిపరచాలి.
We should do anything she says.
ఆమె ఏం చెప్తే చేసేయాలి.
So the Mohini says, give me the nectar.
ఆ మోహిని ఏమనుకుంది, అమృతం ఇచ్చేయండి అంది.
And they said, yes, we should give it to her to please her, but she'll give it back to us because she likes us.
కాబట్టి మనం ఆమె ఇష్ట ప్రకారంగా ఆమె అడిగింది కాబట్టి ఆమెను సంతృప్తిపరిచే అమృతం ఇచ్చేద్దాం, ఆమెకు ఇష్టమైతే మళ్ళీ మనకి ఇస్తుంది.
So very willingly they gave her the nectar. She took the nectar, she gave it to the devatas.
Chaala ishtapurvakamgane rakshasala amrutam iskochesi mohini ki icharu. Mohini em chestundante ishtapurvakamga amrutam iskali devatalaku ichesi.
So in this way she bewildered the demons, took the nectar and gave it to the devatas.
Ee vidhanga mohini rakshasalanu bhranti chendinchi vaalla daggara amrutam iskoni devatalaku manchesindi.
So in the same way the Bhagavatam hides the nectar from the unqualified people like mayavadis and personalists and materialists, and it gives the nectar to the devotees.
ఈ భాగవతం కూడా అలాంటిది, అమృతాన్ని దాచిపెట్టిస్తున్నది. ఎవరి నుంచి? మాయావాదుల నుంచి, నిరాకారవాదుల నుంచి, భౌతికవాదుల నుంచి దాచిపెట్టేసి ఈ అమృతాన్ని పదిలంగా భక్తులకు మాత్రమే అందిస్తుంది.
Unqualified people will get different meanings from the Bhagavatam, but they will not get the right meaning.
అనర్హులైనటువంటి, అయోగ్యులైనటువంటి వ్యక్తులకి భాగవతం నుంచి నానార్థాలన్నీ అర్థమవుతుంటాయి, కానీ నిజమైన అమృతం అనేటువంటిది మాత్రం వాళ్ళ చేతికి దొరకదు.
హౌ డు వి నో ద రైట్ మీనింగ్?
మరి నిజమైనటువంటి అర్థం ఈ భాగవతం నుంచి పొందాలంటే ఎట్లా?
వి నో ద రైట్ మీనింగ్ బికాజ్ వన్, వి ఫాలో ది ఆచార్యస్.
మనం ఇక్కడ సరైనటువంటి అర్థం భాగవతం నుంచి పొందుతున్నామని మనకి ఎలా తెలుస్తుందంటే ఆచార్యుల్ని అనుసరిస్తున్నాం కాబట్టి.
And these acharyas follow after Sukadev Goswami and Vyasadeva.
ఈ ఆచార్యులందరూ ఏం చేస్తున్నారు? సుఖదేవ గోస్వామి వ్యాసదేవుని అనుసరిస్తున్నారు.
So we have to understand the intentions of Vyasadeva and Sukadev.
అంచేత మనం వ్యాసదేవుడు సుఖదేవ గోస్వామి యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ.
So what was Vyasadeva's intention?
మరి వ్యాసదేవుని యొక్క ఉద్దేశం ఏమిటి చెప్పండి.
That was very clearly stated in the first canto.
ఈ విషయం స్పష్టంగా భాగవతం ప్రథమ స్కందంలో మనకు ప్రస్తావన ఉంది.
Narada Muni instructed Vyasadeva, and he says, do not bewilder the people, do not tell them to worship many different entities like devatas, etc. Just tell them to worship Krishna, finished. He's the highest entity.
Narada Muni chaala spashtanga cheppadu Vyasadevudiki, nuvu anavasaranga janalni ayyame paristhitilo pettaddu, nana vidhalaina devatalandarni poojalu cheyamani cheppe hesis prastavana cheyaddu, spashtata spashtata ivu, దేవదేవుని కృష్ణుణ్ణి పూజించాలని మాత్రమే నువ్వు తెలియజేయని చెప్పి నారదముని చెప్పారు.
So we'll see in the first canto of Bhagavatam, the avatars are listed and Krishna is distinguished from all the other avatars, what's to speak from Brahman or any material devata.
విర్షుణ్ణి అందుకనే భాగవతం ప్రతిస్కందంలో అవతారాల యొక్క వర్ణన అంతా ఉన్నప్పుడు కృష్ణుడు ఈ అవతారాలన్నింటి నుంచి కూడాను విడిగా ఉంచబడ్డాడు. భౌతికమైనటువంటి స్థితుల నుంచి, దేవతల నుంచి, అలానే ఈ అవతారాల నుంచి, అన్నింటి నుంచి విడిగా ఉంచబడ్డాడు కృష్ణుడు.
And we'll find in every canto of Bhagavatam there are statements which reject material enjoyment, reject yoga siddhis and reject Brahman etc. in favor of attaining the lotus feet of the Lord.
అలానే మీరు భాగవతంలో ప్రతి స్కందంలో మీరు చూడండి, భౌతికమైనటువంటి కోరికలు ప్రయోజనాలు వదిలిపెట్టమని, యోగ సిద్ధులని త్యజించటమని, నిరాకార బ్రహ్మ సాక్షాత్కారాన్ని కూడా తిరస్కరించమని, భగవంతునికి పాద పద్మాలు చేరే నిమిత్తం వీటన్నింటిని కూడా త్యజించమని చెప్పి మనకు ఉపదేశిస్తుంది.
And from the beginning, the introductory statements of the Bhagavatam and the conclusion of the Bhagavatam, we see that ultimately the whole work is meant to glorify Krishna as the highest aspect of truth.
అందుకనే మీరు చూడండి, భాగవతం ఉపోద్ఘాతం మొదలుకొని అంతిమ శ్లోకం వరకు కూడాను మొత్తం సన్నివేశాలన్నీ ఎలా వస్తాయని అంటే చివరికి దేవాదినేవుడు భగవంతుడు శ్రీకృష్ణుని కీర్తించేటువంటి విధంగానే వస్తాయన్నమాట.
అండ్ దేర్ఫోర్ టు కన్క్లూడ్ దట్ ది అల్టిమేట్ మెసేజ్ ఆఫ్ భాగవతం ఇస్ బ్రహ్మన్ ఆర్ పరమ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇస్ యాక్చువల్లీ యూస్లెస్.
అందుకనే స్పష్టంగా ఇక్కడ చెప్పారు, భాగవతం యొక్క అంతిమ ప్రయోజనం నిరాకార బ్రహ్మ సాక్షాత్కారం కాదు, పరమాత్మ సాక్షాత్కారం కాదు. ఈ భాగవతం యొక్క నిజమైన ప్రయోజనం ఏమిటయ్యారంటే భగవంతుని చేరుకోవడం.
సో దేర్ ఫోర్ ఇన్ దీస్ స్టేట్మెంట్స్ లైక్ ది ప్రెసెంట్ వర్స్ వీ హ్యావ్ దిస్ ఐడియా ఆఫ్ సమ్మన్ మెడిటేటింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ అపాన్ బ్రహ్మన్ ఆర్ ఆత్మ అండ్ సీయింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రొవైడెడ్ బై దిస్ ఆత్మ. వీ కెన్ టేక్ ఇట్ ఆఫ్ కోర్స్ ఇన్ ది బ్రహ్మన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సుప్రీం లార్డ్ ఆర్ వీ కెన్ గివ్ అనదర్ మీనింగ్ ఆల్సో.
అలానే ఇప్పుడు ఈ ప్రస్తుత శ్లోకానికి సంబంధించి ఎవరైనా సరే ఆత్మజ్ఞానం కలిగి ఉండి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉండి బ్రహ్మము బ్రహ్మం అంటే సర్వత్రా వ్యాపించి ఉంది ఇలాంటివన్నీ కూడా అర్థం చేసుకునేటప్పుడు దీనిని ఈ ఆత్మజ్ఞానం రూపేణ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక దృక్పథంతో కూడా దీన్ని తెలుసుకోవచ్చు.
సో యాజ్ ది పర్పోర్ట్ ఎక్స్ప్లెయిన్స్ యాక్చువల్లీ ఇన్ ది భాగవతం ఇట్సెల్ఫ్ అండ్ ఇన్ ది ఉపనిషద్స్ విల్ హావ్ వెరీ ప్రిసైజ్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఆత్మ అండ్ ది సుప్రీం లార్డ్.
అందుకనే భాష్యంలో చాలా చక్కగా చెప్తున్నారు, భాగవతం భగవద్గీతలో కానీ లేకపోతే ఇతర ఉపనిషత్తుల్లో కానీ ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి వ్యత్యాసం గురించి చాలా చాలా విధాలైనటువంటి వర్ణనలు ఉన్నాయన్నమాట.
సో ది ఆత్మ ఇస్ డిస్క్రైబ్డ్ యాస్ ఎ వెరీ స్మాల్ పార్టికల్.
ఆత్మను ఎలా ఇక్కడ వివరిస్తున్నారు నిర్వచిస్తున్నారు అని అంటే చాలా అణుమాత్రమైనటువంటి అంశాన్ని చెప్పి అంటున్నారు.
సో హీస్ కాల్డ్ అణు.
దాన్ని మనం అందుకని ఏమంటారంటే అణు అని చెప్పి అంటారు.
And the Lord is usually described in the opposite term, that is vibhu.
ఇక ఆత్మని అణు అని చెప్పి ఇక్కడ నిర్వచించారు కాబట్టి భగవంతునికి ఇప్పుడు నిర్వచనం చెప్పాలంటే ఈ అణు అనే పదానికి వ్యతిరేక పదంతోనే ఆయన నిర్వచనం చెప్పాలి, అంటే విభు అని చెప్పాలి.
So vibhu can mean great. Usually our acharyas take it as meaning all pervading. He spreads everywhere in existence.
విభు అంటే చాలా గొప్పదైనటువంటి, మన ఆచార్యులు విభు అనే పదానికి తీసుకున్నటువంటి అర్థం ఏంటంటే చెప్పేటువంటి అర్థం ఏంటంటే విభు అంటే సర్వత్రా నెలకొని ఉన్నటువంటి సర్వవ్యాపితమైనటువంటి అని అర్థం చెప్తారు.
So that in itself shows difference. Small, limited, and one is unlimited.
అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, విభేదమే తెలుస్తుంది, ఇక్కడ వ్యతిరేకతే తెలుస్తుంది. ఒకటేమో అణు చాలా అణుమాత్రమైనటువంటిది, ఇంకొకటేమో చాలా విశాలమైనటువంటిది అప్రమేయమైనటువంటిది విభు.
Of course the supreme lord by his infinite power can also be smaller than the smallest.
కానీ భగవంతుడు అదనుకున్నటువంటి అప్రమేయమైనటువంటి శక్తితో ఈ అణువు కన్నా సూక్ష్మమైన అణువుగా కూడా మారగలడు ఆయన.
So he can fit inside the atma.
మరి ఆయన ఎంత సూక్ష్మమైనటువంటి వాడు అంటే ఇప్పుడు ఆత్మ ఎంత సూక్ష్మమైందని చెప్తున్నామా, దాని లోపల పోయి ఆయన ఉంటాడంటే ఇంకా సూక్ష్మం కన్నా సూక్ష్మమైన వాడు ఆయన.
సో సైమల్టేనియస్ ఇస్ ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్ ఎవ్రీ జీవ.
ఇంకా ఆ విధంగా ఏంటంటే భగవంతుడు జీవుని యొక్క అంతరంగంలోను అంతర్గతంగాను బాహ్యంగాను అన్ని చోట్ల ఉన్నాడు ఆయన.
హి ఇస్ ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్ ఎవ్రీ యూనివర్స్.
అలానే ఈ విశ్వానికి లోపల బయట కూడా ఆయన ఉన్నాడు.
అండ్ He includes everything within himself because he's all pervading.
మరి ఆయన సర్వత్ర వ్యాపించి ఉన్నాడు కాబట్టి సర్వము కూడాను ఆయనలోనే ఉంది.
So this also resolves that question of is there only one entity or is there many entities?
నిజానికి చెప్తా ఉంటారు, మొత్తానికి ఉండేది ఒక్కడే, అసంఖ్యాకమైనటువంటి జీవులు అనేటువంటి లేవు, అంతా ఒకటే, ఒక్కడే ఉండేది అనేటువంటి ఒక అంశం ఉంది కదా, ఆ అంశానికి ఇది నిజమైన పరిష్కారం అన్నమాట.
సో ఆబ్వియస్లీ సే దేర్ ఆర్ మెనీ ఎంటిటీస్ బికాజ్ దేర్ ఆర్ మెనీ జీవస్ ప్లస్ దేర్ ఇస్ ద సుప్రీం లార్డ్.
అదేమిటి అని అంటే ఒకవైపునేమో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడితో పాటుగా అసంఖ్యాకమైనటువంటి జీవులు అనేటువంటివి ఉన్నాయి.
But there's also only one entity is supreme lord because everything's in the lord, he's all pervading, he covers everything.
కాని నిజానికి ఉండేది ఒక్కడే. ఎలా అంటే ఈ అసంఖ్యాకమైనటువంటి జీవులన్నీ కూడాను ఆ భగవంతునిలో ఉన్నాయి కాబట్టి మొత్తాన్ని భగవంతుడే ఆక్రమించి లేదా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఉండేది ఒక్కడే భగవంతుడు.
So that is why we have Achintya Bheda Bheda philosophy simultaneously one and different.
ఇక్కడ మనకు అచింత్య భేదభేదత్వం ఇక్కడ తెలుస్తుంది అనమాట, ఏకకాలంలోనే ఏకత్వము భిన్నత్వం అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది.
There's only one entity, that's Supreme Lord, everything is inside him.
నిజానికి ఉండేది ఒక్కడే భగవంతుడు, ఒక్కడే, ఇంకేమీ లేదు, కానీ ఆ భగవంతుడిలోనే అన్ని ఉన్నాయి.
And also there are many entities, there's many jivas and there's Supreme Lord.
అలానే ఇంకొక వైపు చూస్తే అసంఖ్యాకమైనటువంటి జీవులు ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు.
And there's even material energy.
ఆ జీవులతో పాటుగా భౌతికమైన శక్తి కూడా ఉంది.
And they're distinct from the Lord, they're also one with the Lord.
కాబట్టి భౌతిక శక్తి గాని జీవశక్తి గాని భగవంతుడి నుంచి భిన్నమైనటువంటివి, భగవంతునితో ఏకమైనటువంటివి.
సో ఆఫ్ కోర్స్ దట్ ఇస్ ఏ లిటిల్ బిట్ కాంట్రడిక్టరీ.
ఇది మనకి కొంచెం విరుద్ధంగా అనిపిస్తుంది ఇది.
బట్ ఎ కాంట్రడిక్షన్ కెన్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ ది సుప్రీమ్ లార్డ్ బై హిస్ అచింత్య శక్తి.
కానీ భగవంతునిలో, భగవంతుని యొక్క అచింత శక్తి చేతనే భగవంతునిలో ఈ పరస్పర విరుద్ధ భావన అనేటువంటిది వ్యక్తమై ఉంటుందన్నమాట.
సో లార్డ్ చైతన్య హస్ కాల్డ్ ఆర్ ఫిలాసఫీ ఆర్ థియాలజీ అచింత భేద భేద.
అందుకనే చైతన్య మహాప్రభు మన యొక్క తత్వాన్ని వివరించేటప్పుడు ఆయన చెప్పారు, భారతదేశ వ్యాప్తంగా ఆయన దీనిని ప్రచారం చేసి చెప్పింది ఏంటంటే అచింత భేద భేద తత్వం ఇది అని చెప్పన్నారు.
సో దేర్ఫోర్ వి డు నాట్ రిజెక్ట్ ది ఐడియా ఆఫ్ వన్నెస్ అండ్ బ్రహ్మన్.
అందుకనే మొత్తం అంతా కూడా ఒకటే అనే ఏకత్వాన్ని కానీ అంతా కూడా బ్రహ్మమే అనేటువంటి ఆలోచనను కానీ మనం తిరస్కరిస్తాం.
అట్ ద సేమ్ టైమ్ వి రికగ్నైజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది జీవ అండ్ ద సుప్రీం లార్డ్.
అదే సమయంలో జీవునికిను భగవంతునికి, ఆత్మకి పరమాత్మకు నుండి వ్యత్యాసాన్ని మనం స్పష్టంగా అవగాహన చేసుకుని ఉంటాం.
And both of these ideas are presented within the Bhagavatam.
అది ఈ రెండు ఆలోచనలు కూడాను, ఈ రెండు ఆలోచనలు కూడాను మనకి భాగవతంలోనే ఉన్నాయన్నమాట. అంటే ఆ ఏకత్వము లేదా సర్వత్రా బ్రహ్మమే వ్యాపించింది అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మనం అంగీకరిస్తున్నాం ఒకవైపు, రెండవ వైపున జీవుడు పరమాత్మ ఇద్దరు వేరువేరు అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకుంటున్నాం.
So in this particular verse, if we're speaking about atmas or individual jivas, this verse can be applied to the jivas.
ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి జీవాత్మల గురించి ఈ శ్లోకంలో ప్రస్తావన ఉంది కాబట్టి ఈ శ్లోకాన్ని మనం జీవాత్మలకి ఆపాదించవచ్చు.
So of course the individual jiva cannot spread himself everywhere. He can spread his consciousness within one body.
వ్యక్తిగత జీవాత్మ అనేటువంటి వాడు తన యొక్క చైతన్యాన్ని సర్వత్రా వ్యాపింప చేయలేడు. మహా అయితే తన ఉన్న శరీరం వరకు తన చైతన్యాన్ని వ్యాపింప చేయగలడు అంతే.
However, the many jivas spread themselves throughout the whole universe in different bodies and different elements.
ఇలా వివిధ రకాలైనటువంటి జీవులన్నీ విశ్వమంతా ఉన్నాయి. ఆ విశ్వమంతా ఉన్న వివిధ రకాలైన జీవులన్నీ కూడాను వాటికి లభించినటువంటి శరీరాల నిండా వాటి చైతన్యాన్ని వ్యాపింప చేసుకుని ఉన్నాయి.
And though the jivas in the material world are usually influenced by ignorance, in that sense they're contaminated, actually they never mix at all with the material energy.
జీవుడు అనేటువంటి వాడు భౌతిక జగత్తులో ఉన్నప్పుడు అజ్ఞానం చేత ప్రభావితం అవుతున్నప్పటికీ కూడాను భౌతికమైన శక్తి చేత జీవుడు ఎప్పుడు కూడా కలవడు.
So in that sense the atma is pure, he is asangam, he is completely separate and detached from material energy.
ఆ విధంగా మనం చూసుకుంటే ఈ ఆత్మ అనేటువంటిది, జీవాత్మ అనేటువంటిది అసంగం, భౌతికమైన శక్తి నుంచి ఎప్పుడు అది విడివడే ఉంటుందన్నమాట.
So no matter how long the jivas stay within the material world, they always remain atma. They never become mixture of an atma and matter. Atma is always the atma.
భౌతికమైన ఈ జగత్తులో ఎన్నాళ్ళుగా ఎన్నేళ్ళుగానే ఉండేయండి జీవాత్మని, జీవాత్మ మాత్రం భౌతికమైన శక్తితో మిళితం కాదన్నమాట. ఆత్మ తన యొక్క ఉనికిని తాను నిలుపుకునే ఉంటుంది తప్ప భౌతికమైన శక్తితో కలిసిపోవటం అనేటువంటిది ఏం జరగదు.
సో ది సేమ్ వర్స్ కెన్ ఆల్సో బి అప్లైడ్ టు ది సుప్రీం లార్డ్.
ఇదే శ్లోకాన్ని ఇక్కడ భగవంతుని కూడా ఆపాదించవచ్చు.
సో యాజ్ పరమాత్మ ద లార్డ్ ఎక్స్పాండ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ మెనీ ఫార్మ్స్ విత్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్.
భగవంతుడు పరమాత్మగా భౌతికమైనటువంటి ఈ జగత్తులో ఎన్నో ఎన్నో రూపాలుగా తనను తాను విస్తరింప చేసుకుని ఉంటాడు.
And he witnesses all the activities of all the jivas and the material elements.
ఇప్పుడు ఇక్కడ అన్ని జీవులు వాళ్ళు చేసేటువంటి భౌతికమైన కార్యక్రమాలు, భౌతికమైనటువంటి మూలకాలు వీటన్నిటిని కూడాను ఆయన పరిశీలిస్తూ ఉంటాడు, వీటన్నిటిలో ప్రవేశించి ఉంటాడు.
And he also is untouched by matter.
ఆయన వీటన్నిటిలో ఆయన ప్రవేశించినా కూడా భౌతికమైనటువంటి పదార్థం చేత, భౌతికత్వము చేత ఆయన ఎన్నడూ అంటబడడు.
However, there's a little difference because unlike the jiva, he is never influenced by ignorance.
అది ఇక్కడ కొంచెం వ్యత్యాసం ఉంది. ఇంతకుముందు చెప్పేటప్పుడు మనం జీవుడు కూడా భౌతిక శక్తులతో మిళితం కాడు అన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ భగవంతుడు కూడాను భౌతిక పదార్థం చేత ఆయన అంటబడడు అంటున్నాం కదా. ఈ రెండు కాస్త వ్యత్యాసం ఉంది. ఏంటంటే అక్కడ జీవుడు అజ్ఞానానికి ప్రభావితం అవుతాడు, భగవంతుడు మాత్రం అజ్ఞానం చేత ప్రభావితం కాడు.
So the jiva, out of ignorance, thinks that he is a material body, not an atma.
జీవుడేమో ఈ అజ్ఞాన ప్రభావం కారణంగా ఏమనుకుంటాడు అంటే నేను ఈ శరీరాన్ని అనుకుంటాడు, దేహాన్ని అనుకుంటాడు, ఆత్మ అనే విషయం మర్చిపోతాడు.
And then he does activities in the material world and gets karma, etc., and takes birth in material bodies.
ఇక అతను ఈ భౌతిక చేతిలో నానా విధమైనటువంటి కార్యక్రమాలు కర్మలు చేస్తుంటాడు, దానికి మళ్ళీ కర్మను కూడా పెట్టుకుంటాడు, దానికి మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకొని పోతూ ఉంటాడు.
And this never happens to the Supreme Lord.
ఇవన్నీ కూడాను భగవంతునికి జరగవు.
So therefore the two are quite distinct.
కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు కూడాను జీవాత్మ పరమాత్మ ఇద్దరు కూడా పూర్తిగా ఇక్కడ విభిన్నమైనటువంటి వాళ్ళు.
So though the verse can be applied to either the jiva or the supreme lord, there's a little bit of a difference between the two interpretations.
ఇప్పుడు ఈ శ్లోకం అనేటువంటిది జీవాత్మకి వర్తిస్తుంది, ఇది పరమాత్మకి వర్తిస్తుంది, కానీ వర్తించేటువంటి విధానాల్లో వ్యత్యాసం అనేది ఉంది.
So therefore in the reading these verses sometimes we will see the impersonal aspect becomes a little prominent.
ఈ శ్లోకాలు ఇలా మీరు చదువుకుంటూ వెళ్ళేటప్పుడు అక్కడక్కడ నిరాకార బ్రహ్మ సాక్షాత్కారం గురించి కాస్త ప్రాధాన్యత ఉన్నట్టుగా కనిపిస్తాయి.
But we should not be confused by that.
కానీ వాటి చేత మనం అయోమయం పడకూడదు.
This is one aspect of the Supreme Lord.
ఎందుకంటే భగవంతుని యొక్క ఒక ఒక విశేషం అది ఈ నిరాకార బ్రహ్మం అనేది.
So as I mentioned there are 10 topics, the last topic is Asraya.
కాబట్టి ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం భాగవతం మొత్తం 10 అంశాలు ప్రస్తావన చేసింది అని చెప్పేసి, అందులో చివరి అంశం ఏంటంటే ఆశ్రయ.
And why do we need all the other topics like mukti and everything?
మరి ఆశ్రయ అనేటువంటిది చిట్ట చివరి అంశం అంటే ఈ ముక్తి అని అదని ఇదని ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి మనం?
It's only to show the relationship between that supreme entity Krishna as Bhagavan and everything else.
ఎందుకంటే మిగతా వాటన్నింటికి కూడాను ఆ పరమ దైవం అయినటువంటి కృష్ణ భగవానుడితో సంబంధం ఉంది అనేటువంటి దాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ కూడాను మనం తెలుసుకోవాలి.
So by discussing the Brahman and Paramatma aspects, we're actually glorifying Krishna.
ఆ విధంగా మనం నిరాకార బ్రహ్మం గురించి తెలుసుకోవడం గాని పరమాత్మ గురించి తెలుసుకోవడం గాని ఈ రెండు కూడా యథార్థంగా అంటే కృష్ణుడి వైభవాన్ని మనం స్తుతించినట్లే.
Ashraya means shelter or the ultimate cause of everything else.
ఆశ్రయనంటే ఆశ్రయం అనొచ్చు లేదా సర్వానికి కూడాను మూల కారణం అని కూడా చెప్పొచ్చు.
So Krishna is the ultimate cause because he is the cause of everything in the material world. He is the cause of Brahman, he is the cause of Paramatma, and he is the ultimate cause of all the forms of the Lord.
మరి అక్కడ కృష్ణుడు ఆయన అన్నింటికీ కూడాను మూల కారణం ఎలా చెప్తామంటే భౌతికమైనటువంటి ఈ జగత్ అంతటికి ఆయనే మూల కారణం, నిరాకార బ్రహ్మానికి ఆయనే మూల కారణం, పరమాత్మకి ఆయనే మూల కారణం, చెప్పాలంటే ఇంకా తీసుకున్నటువంటి అనేక రకాల అవతారాలన్నిటికీ కూడా ఆయనే మూల కారణం.
So by describing Brahman, we're only describing one of the qualities of Krishna, one of the aspects of Krishna.
ఇప్పుడు నిరాకార బ్రహ్మం గురించి మనం చర్చించడం అనేటువంటిది ఏంటంటే భగవంతుని యొక్క అనేక అప్రమేయమైనటువంటి లక్షణాలలో దృక్పథాలలో ఒక లక్షణాన్ని మనం చర్చిస్తున్నామని అర్థం అంతే.
Thank you, Maharaj, for these explanations. In saying that Brahman is a minor aspect of Bhagavan, it occurs to me that we may sometimes hear the Advaitavadin in effect saying that Bhagavan is a minor aspect of Brahman.
Well, he's an illusory aspect of Brahman,
yeah,
ultimately.
So minor that he's illusory. But my question is, you mentioned accommodation, that we accommodate the idea of non-dualism, of Brahman. Is there some way that we accommodate or could accommodate, and perhaps with the word asangam, this notion of consciousness which is not conscious of anything? I think you mentioned that in some are saying not possible. Some way that within a Chintya Veda Veda that can be accommodated again, possibly with this notion of asangam?
Yeah. Well, of course, that Shankaracharya, the Chinmatra, Brahman is consciousness, but not conscious of anything because there's only one entity. So it's only consciousness. That is the essence of Brahman. And Ramanujacharya attacks that whole concept as useless. Nothing like that exists. If we just have a conscious entity, it's not conscious of anything. It's meaningless. So he says it's a meaningless concept, he says. So why talk about Brahman at all? That's his idea. So I think we would kind of agree with that. We say Brahman actually is not just consciousness, but it is, you know, a very limited form of the Supreme Lord. So it is prominently sat. with minor aspects of Chidananda in there somewhere, but very, very minor. So we would probably accept a little consciousness there, but because we're not obviously accepting only oneness, that the whole world is illusion, etc. Yeah. So we would accept Brahman with not just consciousness, self, but without any aspect at all, but very limited.
మహారాజ్ అడిగింది ఏంటంటే ప్రశ్న, ఇప్పుడు మనం మన చర్చలో ఏం చెప్పుకున్నాం అని అంటే భగవంతుని యొక్క అనేకమైన విభూతుల్లో ఒక అల్పమాత్ర విభూతి నిరాకార బ్రహ్మం అని చెప్పన్నాం కదా. అదే మాయావాదులు కూడా ఇదే మాట వ్యతిరేకంగా ఎలా చెప్తారంటే, నిరాకార బ్రహ్మ యొక్క అనంతమైన విభూతుల్లో ఒక చిన్న అల్పమాత్ర విభూతి భగవత్ సాక్షాత్కారం అంటారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం యథార్థంగా ఇప్పుడు భాగవతంలో ఎలాగైతే ఇప్పుడు నిరాకార బ్రహ్మానికి సంబంధించినటువంటి అంశాల యొక్క ప్రస్తావన కూడా ఎలా అయితే ఉందో, మనం కూడా ఆ నిరాకార బ్రహ్మవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటి ఆ తత్వాన్ని మనం ఏ విధంగా దానిని అంగీకరిస్తూ భగవంతుడు సాక్షాత్కారమే సర్వోత్కృష్టమైనటువంటి చెప్పే విధంగా ఎలా చెప్పొచ్చు. నేను అనుకుంటున్నాను ఈ చైతన్యం అనేటువంటిది, ఇప్పుడు అక్కడ నిరాకార బ్రహ్మం అనేటువంటి మాట వచ్చినప్పుడు చైతన్యం అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చి చైతన్యం అనేటువంటిది సర్వత్రా వ్యాపితమై ఉన్నది, ఈ విషయం రెండు తత్వాలు కూడా అంగీకరించేటువంటి విషయమే. ఆ విధంగా చైతన్యం సర్వత్ర వ్యాపితమైనటువంటిది అనేటువంటి భావంతో ఈ నిరాకార బ్రహ్మాన్ని మనం అంగీకరించవచ్చా, ఆ విధంగా చెప్పవచ్చా అని చెప్పేసి అడుగుతుంటే మహారాజ్ అంటున్నారు, నిజమే దీన్ని శంకరాచార్యుల వారు చిన్మంత్రం అని చెప్పేసి ఒక తత్వంతో చెప్పుకొస్తారు, అంతా కూడా చైతన్యమే అంటారు. చైతన్యం అని అంటే అది అక్కడ ఏకవచనంగా చెప్పబడిన చైతన్యం. ఇప్పుడు ఏకవచనంగా చెప్పబడిన చైతన్యానికి సర్వత్రా వ్యాపించే చైతన్యం లేనప్పుడు అదేం చైతన్యం? ఒక చైతన్యం ఉందంట, దానికి సర్వత్రా వ్యాపితమయ్యేటువంటి చైతన్యం లేదు, ఇంకా చైతన్యం ఎట్లా అవుతుంది? కాబట్టి మనం చెప్పాలి అని అంటే అక్కడ రామానుచారి దాన్ని పూర్తిగా ఖండించేశారు. అదేంటి, సర్వత్రా వ్యాపించేటువంటి చైతన్యం లేనటువంటి ఈ చిన్మాత్ర చైతన్యం ఇదేం చైతన్యం? దాన్ని ఖండించేశారు. నిరాకార బ్రహ్మానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ప్రస్తావన చేసుకోగలిగేటువంటి విధానం ఎలా ఉండొచ్చు అంటే, భగవంతుని యొక్క అనేక విభూతులలో ఇది ఒక విభూతి, ఇది ఒక అల్పమాత్రమైనటువంటి విభూతి. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, నిరాకార బ్రహ్మంలో కూడాను ఈ చిదానందం అనేటువంటిది స్వల్పమాత్రంలో ఉంటుంది. అంటే భగవత్ సాక్షాత్కారంలో ఉండేంత ఆనందం ఉండకపోవచ్చు, కానీ నిరాకార బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు కూడా కాస్త ఆ సాక్షాత్కారంలో లేదా ఆ ముక్తుల ఆనందం అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా అల్పమాత్రం, ఏది ఆ జ్ఞానం కానీ ఆనందం కానీ అల్పమాత్రం అక్కడ ఉంటాయి అనేటువంటి రీతిలో దాన్ని వివరిస్తూ ఆ నిరాకార బ్రహ్మ సాక్షాత్కారానికి సంబంధించిన విషయాన్ని మనం అంగీకరిస్తూ భగవత్ సాక్షాత్కారం ఉత్కృష్టమైందని చెప్పొచ్చు అంటున్నారు.
ఐ థింక్ వి అక్సెప్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ శంకర్స్ ఫిలాసఫీ ఆఫ్ బ్రహ్మన్ ఆఫ్ బీయింగ్ ఫార్మ్ నో ఫార్మ్ నో క్వాలిటీస్ నో యాక్టివిటీస్ బట్ దట్స్ అబౌట్ ఆల్ బికాజ్ వి డోంట్ అక్సెప్ట్ ఓన్లీ వన్ బ్రహ్మన్ వి డోంట్ అక్సెప్ట్ ఇల్యూషన్ ఆఫ్ ద వరల్డ్ సో మెనీ అదర్ థింగ్స్ సో ఆబ్వియస్లీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ లిమిటెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్ దట్ వి ఆర్ అక్సెప్టింగ్ ఆఫ్ శంకర్స్ బట్
ఇప్పుడు శంకరాచార్య చెప్పిన దాంట్లో నిరాకార బ్రహ్మం అంటే రూపం లేదు, కార్యక్రమాలు లేవు, ఇలాంటివి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అంగీకరించవచ్చు. కానీ ఇంకొక ఉంటుంది, వాళ్ళు బ్రహ్మసత్యం జగత్ మిథ్య అంటారు, దాన్ని మనం అంగీకరించడానికి లేదనమాట. ఇది భగవంతుడి చేత ఏర్పాటు చేయబడిన జగత్తు కదా, ఇది తాత్కాలికమై ఉండొచ్చు కానీ మిథ్య కాదు కదా. అందువల్ల కొన్ని అంశాలని మనం అంగీకరించగలుగుతాం మనం వైష్ణవ సిద్ధాంతం ద్వారా, కొన్ని విషయాలు అంగీకరించడానికి కుదరదు. స్వామి మహారాజ్కి, శీల ప్రభుపాదకి, అనంతకోటి వైష్ణవ బృందకి ఇతయ గౌర్ ప్రేమనందే.